కన్నడ బ్రహ్మయ్య. పూర్వకాలంలో కన్నడ దేశంలో కళ్యాణపురము అనేవాటి ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కన్నడ బ్రహ్మయ్య అనేటటువంటి ఒక పరమ శివభక్తుడు ఉండేవాడు. అతడికి కుటుంబ పోషణకు సరిపోయే ఆదాయం వచ్చేటటువంటి ఆస్తిపాస్తులను ఇవన్నీ కూడా పిత్రార్జితం. తన తండ్రి సంపాదించి పెట్టినటువంటి ఆస్తి కొంత ఉంది. ఆ ఆస్తితో ఆయన కుటుంబ పోషణ మొత్తం జరుగుతుంది. అయితే అంతకన్నా విశేషమైనటువంటి ధనం కావాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఉన్నటువంటి దానితో తృప్తి పడిపోతూ ఉన్నాడు. దాంతోనే ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే శివభక్తుల్ని అర్చించడం అనేది ఆయన యొక్క విధి ఆచారం అయిపోయింది. ఎక్కడ శివభక్తుడు కనిపించినా సరే అతన్ని మాత్రం ఆయన ఇంటికి తీసుకొచ్చి అర్చన చేస్తూ ఉంటాడు, అతనికి ఆతిథ్యం ఇస్తూ ఉంటాడు. దీనికోసం మాత్రం ఆయనకి ధనం కావాల్సి వచ్చేది. మరి ఇలా విశేషమైనటువంటి అర్చన కోసమని ధనం కావాలి అని అంటే దాన్ని ఎలా అయినా సంపాదించాలి. ఈ సంపాదించడానికి మార్గం ఏమిటి అని ఆలోచించినటువంటి బ్రహ్మయ్య చోర వృత్తిని ఎన్నుకున్నాడు. ఎక్కడైనా దొంగతనం చేసి డబ్బులు తీసుకొని డబ్బులు కనుక తెచ్చినట్లయితే చాలా తేలిగ్గా సంపాదించవచ్చు. ఈ రకంగా వచ్చినటువంటి డబ్బులతో ఆ శివభక్తుల్ని అర్చించవచ్చు అనుకున్నాడు. సరే అదే పనిగా పెట్టుకున్నాడు. ఈ రకంగా మహా నైపుణ్యంగా దొంగతనాలు మాత్రం చేస్తూ ఉండేవాడు. ఈ దొంగతనాలు చేయడంలో చాలా నైపుణ్యత నిపుణత సంపాదించాడు. చిత్రం ఏమిటి అంటే ఏ ఇంట్లో అయినా సరే అతడు గనక దూరాడు, దొంగతనానికి వెళ్లాడు అని అంటే అతన్ని పట్టుకోవటం అనేది ఎవరి వల్ల కాదు. మరి మంత్రం వేసేవాడో తంత్రం వేసేవాడో ఆ లేకపోతే అతని యొక్క నైపుణ్యమో ఏమిటో తెలియదు గాని ఆ ఇంటికి అతడు ఏ ఇంట్లో అయినా సరే కన్నం తవ్వి సులభంగా లోపలికి వెళ్ళిపోగలడు. రాత్రి ఆ ఇంట్లో నిద్రపోతున్నటువంటి వారి ఆ ఇంటి వాళ్ల యొక్క వేషభాషల్ని బట్టి వాళ్ల యొక్క ఆకారాలని బట్టి గృహంలో ఏం వస్తువులున్నాయో అంచనా వేసుకుంటాడు. దాన్ని బట్టి అతను దొంగతనం చేస్తాడు. కావలసినటువంటి వస్తువులు మాత్రం ఆ ధనాన్ని మూటగట్టుకుని వచ్చేస్తాడు. ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు శివభక్తులు అని ఇతను తెలుసుకున్నాడనుకోండి, వాళ్ళు గనక శివభక్తులైనట్లయితే సరాసరి యజమాని పడుకున్న చోటికి వెళ్లి యజమాని నిద్రలేపి, ఏమయ్యా నువ్వు శివారాధకుడివి, చాలా గొప్ప భక్తుడివి, ఇలా ఒళ్ళు మర్చి నిద్రపోతూ ఉన్నావు, నేను దొంగని, మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాను, ఇదే ఇంకొకళ్ళు గనక అయినట్లయితే మీ ఇంటిని పూర్తిగా దోచుకుని వెళ్లిపోయేవాళ్లు కదా, నేను కాబట్టి సరిపోయింది, కొంచెం జాగ్రత్తగా పడుకుని నిద్రపోండి అయ్యా, ఒళ్ళు తెలిసేట పడుకోండి, మరి అంత ఒళ్ళు తెలియకుండా నిద్రపోతే ఇల్లు దొంగల పాలైపోతుంది కదా, జాగ్రత్త అని చెప్పి దొంగతనం చేయకుండా బయటకు వచ్చేసేవాడు. అదే వాళ్ళు శివభక్తులు కాని వాళ్ళలో దొంగతనానికి వెళ్ళారనుకోండి, అలాంటప్పుడు మాత్రం చక్కగా తనకు కావలసినటువంటి నగలు అనట్రా, ధనము అన్ని కూడా మూటగట్టుకుని బయటకు వచ్చేసేవాడు. ఇది అతని వృత్తిలో మళ్లీ నీతి నిజాయితీ. శివభక్తుల వాళ్ల మీద ఉన్నటువంటి పక్షపాతం. ఈ కన్నడ బ్రహ్మయ్య ఈ రకంగా నిరంతరము ఈ రాత్రి వేళల్లో దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. పగటి పూట శివభక్తులందరినీ కూడా అర్చిస్తూ ఉండేవాడు. ఇందులో ఇంకో విచిత్రం ఏమంటే ఎవరింట్లో అయినా గనక ఇతను దొంగతనం చేసి ఆ వస్తువులు గనక తీసుకుపోయినట్లయితే మరుక్షణంలోనే ఆ వస్తువులన్నీ అక్కడ భర్తీ అయి ఉండేవి. అంటే ఉదాహరణకి ఎనపెట్లో ఉన్నటువంటి 1000 బంగారు నాణాలు దాచిపెట్టి పడుకున్నాడు ఇంటి యజమాని. ఈ దొంగ ఇంట్లో ప్రవేశించి ఆ 1000 బంగారు నాణాలు ఎత్తుకుపోయాడు. విచిత్రం ఏమిటి అంటే ఇంటి యజమాని లేచి ఎనపెట్టు తీసేపటికి మళ్లీ అందులో 1000 బంగారు నాణాలు యథాతథంగా ఉండేవి, ఏమీ పోయేవి కాదు. ఇతను మాత్రం డబ్బులు తీసుకెళ్లిపోయేవాడు. ఇదంతా భగవంతుడి యొక్క మహిమే తప్పించి అంతకన్నా ఇంకేం కాదు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా దొంగతనం జరిగిన సంగతి వాళ్ళకి తెలీదు. అసలు ఇంట్లోకి దొంగ వచ్చాడా, కన్నం చూసి దొంగ వచ్చాడు అని అనుకోవాల్సిందే తప్పించి, లేకపోతే ఇంట్లో ఏ వస్తువులు పోయినట్టుగా వాళ్ళకేం తెలియదు. ఎందుకంటే అన్ని వస్తువులు యథాతథంగా అలాగే ఉండిపోతూ ఉన్నాయి. వాళ్ళు ఎవరో దొంగ వచ్చాడు, పాపం కన్నం వేశాడు, ఏమీ తీసుకెళ్లలేదు, వెళ్లిపోయాడు అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఏ రకంగా కాలం అనేది సాగిపోతూ ఉన్నది. ఇలా దొంగతనాలు చేసి ఆ సొమ్ము తీసుకొచ్చి శివభక్తులందరినీ కూడా సన్మానం చేస్తూ ఉండేవాడు, వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇస్తూ ఉండేవాడు. ఇలా కాలం జరుగుతూ ఉండగా ఒకసారి అతడి ఇంటికి 100 మంది భక్తులు వచ్చారు. బ్రహ్మయ్య వాళ్ళకి ఎదురేగి నమస్కారం చేసి వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆజ్ఞాపాదులన్నీ ఇచ్చాడు, వాళ్ళని విస్తరీతిని గౌరవించాడు. ఇప్పుడు చెబుతూ ఉన్నాడయ్యా, తమరు స్నానం చేయండి, శివార్చన కూడా పూర్తి చేసుకోండి, మీకు భోజన సదుపాయాలన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను ఈ లోపల అని చెప్పి వాళ్లకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా అక్కడ సమకూర్చి లోపలికి వెళ్లాడు. తీరా లోపలికి వెళ్లి చూస్తే ఇంట్లో ఏ పదార్థాలు లేవు. పోనీ బయట నుంచి తీసుకొద్దామంటే డబ్బులు కూడా లేవు. అయినప్పటికీ కూడా బ్రహ్మయ్య ఏమాత్రము నిరుత్సాహపడలేదు. సరే, కన్నం వేయడానికి కావలసినటువంటి పలుగు పారా తీసుకున్నాడు, ఇతర పనిముట్లన్నీ కూడా సంచిలో పెట్టుకున్నాడు. తిన్నగా బసవేశ్వరుడు ఇంటికి వెళ్లాడు. బసవేశ్వరుడు ఈ బ్రహ్మయ్య అతని యొక్క భక్తి ప్రభావము, అతని యొక్క చోర నైపుణ్యము ఇవన్నీ తెలిసినటువంటి వాడు కాబట్టి చూస్తూ ఉన్నాడు. ఇదేమిటి, బ్రహ్మయ్య ఇప్పుడొస్తూ ఉన్నాడు ఎందుకు అని ఆలోచిస్తూ ఉన్నాడు ఈ బసవేశ్వరుడు. సరే, వచ్చినటువంటి ఈ బ్రహ్మయ్యని ఎదురు వెళ్లి ఆయనకి స్వాగతం చెప్పి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అతడు దొంగ కావచ్చు, కానీ మహాభక్తుడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు. మళ్లీ ఇందులో కూడా నీతి నిజాయితీ ఉన్నాయి చూడండి. ఈ దొంగతనం అనేది కేవలము శివభక్తుల్ని అత్యంతరం కోసమే అతడు ఈ దొంగతనం చేస్తూ ఉన్నాడు. అందుచేత ఈ బసవేశ్వరుడు ఎదురు వెళ్లి ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. తాను కూర్చున్న తర్వాత కుశల ప్రశ్నలన్నీ అయిపోయినాయి. ఏమిటి ఇలా వచ్చావు అని అడిగాడు బ్రహ్మయ్యని ఈ బసవయ్య. అప్పుడు ఆ బ్రహ్మయ్య చెబుతూ ఉన్నాడు, బసవేశ్వర, నీ యొక్క కృప వల్ల, ఈశ్వరుడి యొక్క కృప వల్ల అన్ని కూడా నిర్విఘ్నంగానే జరిగిపోతూ ఉన్నాయి. కానీ ఇవాళ వచ్చిన కష్టం వచ్చిందయ్యా. ఇంతకు ముందే నా గృహానికి 100 మంది శివభక్తులు వచ్చారు, నా ఇల్లు పవనం చేశారు. అయితే ఇక్కడ ఇబ్బంది ఎలా ఏమంటే, వారికి ఆతిథ్యం ఇవ్వాలి అంటే నా దగ్గర ధనం అనేది ఏం లేదు, ఇంట్లో సంబారాలు కూడా లేవు. ఇక ఇప్పుడు 100 మంది భక్తులకి ధనం కావాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి అంటే చాలా ధనం కావాలి. రాజుగారి ధనాగారం ఉన్నది, అది ఒక్కటే నాకు కనిపిస్తూ ఉన్నది. కావలసినంత ధనం ఉంటుంది అందులో, కాబట్టి నేను ఆ ధనాగారాన్ని కొలగట్టి అందులో ఉన్నటువంటి ధనాన్ని తీసుకువెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి బసవేశ్వర, ఆ ధనాగారం కావాలి అన్నట్లయితే అది ఇటువైపున ఉంటుంది, నేను ఏ వైపుగా పోవాలి, ఎక్కడ కన్నం వేయాలి, మళ్లీ బయటికి ఎలా రావాలి, ఈ విషయాలన్నీ కూడా నాకు చెబుతావు అని నీ దగ్గరకు వచ్చాను. అందుకని నీ సహాయం నాకు కావాలి, నువ్వు మళ్లీ మారు మాట్లాడకుండా నాతో వచ్చి ఆ ధనాగారం ఎక్కడుంటుందో కోశాగారం నాకు చూపించు. నువ్వు బయట నుంచో, నువ్వేం లోపల రావక్కర్లేదు, నేను లోపలికి వెళ్లి నా పని చూసుకుని నేను బయటకు వచ్చేస్తాను. ఇంటి దగ్గరేమో భక్తులు వేచి ఉన్నారు, కాబట్టి నువ్వు మాత్రం ఆలస్యం చేయొద్దు, వెంటనే లేచి బయలుదేరు అన్నాడు. ఆ భక్తాగ్రేశ్వరుడు అడిగినటువంటి దానికి ఏమీ కాదనలేకపోయాడు ఈ బసవేశ్వరుడు. సరేను అన్నాడు. వెంటనే ఇద్దరు కలిసి బయలుదేరారు. కోటగోడ దాటి లోపలికి వెళ్ళిపోయారు. కోశాగారం దగ్గరికి వెళ్లారు. ఇదిగోనయ్యా, ఇక్కడే ఉన్నది, ఈ ప్రాంతంలోనే లోపల వైపున ఉన్నది కోశాగారము అని చెప్పాడు బసవేశ్వరుడు. సరే, ఈ దొంగ అక్కడి నుంచి కన్నం తవ్వాడు, లోపలికి కన్నం తవ్వాడు. బ్రహ్మయ్య యొక్క చోర పద్ధతి ఎలా ఉంటుంది, అతడు ఎలా దొంగతనం చేస్తాడో ఒక్కసారి చూద్దాము అని అనిపించింది ఈ బసవేశ్వరుడికి. అతడు కూడా ఆ కన్నం గుండా లోపలికి వెళ్లాడు. చిత్రం, చిత్రాతి చిత్రం, మహావిచిత్రం చూడండి. ఈ దొంగ బ్రహ్మయ్య నడిచినటువంటి అతను కాలు పెట్టినటువంటి ప్రతి చోట కూడా ఆ నేలంతా కూడా బంగారం అయిపోయింది. కన్నం తవ్వుతూ ఉన్నప్పుడు మట్టి పెళ్లల కింద పడుతూ ఉన్నాయి. ఆ మట్టి పెళ్లల్ని చేతితో పట్టుకుని పక్కకి నెట్టేస్తూ ఉన్నాడు బ్రహ్మయ్య. అతని చెయ్యి తగిలినటువంటి మట్టి పెళ్లలన్నీ కూడా బంగారపు శుద్ధలైపోయినాయి. ఇవన్నీ గమనించలేదు బ్రహ్మయ్య. లోపలికి వెళ్లిపోయాడు. ధనాగారంలో నుంచి తనకు కావలసినటువంటి ధనాన్ని తీసుకుని మూటగట్టుకున్నాడు. మళ్లీ వచ్చిన ద్వారానే బయటకు వచ్చేశాడు. ఏమీ తెలియనట్టుగా బయటకు వచ్చి ఆ కన్నం దగ్గర బయట వైపు నుంచి ఉన్నాడు ఈ బసవేశ్వరుడు. కాపలా వాళ్ళు ఎవరు చూడలేదు లోపలికి వెళ్ళటం. కానీ ఈ దొంగ లోపల నుంచి బయటికి వచ్చే సమయంలో అప్పుడు మాత్రం ఈ కాపలా వాళ్ళు చూశారు. దొంగ దొంగ నడిచారు. ఈ హడావిడిలో ఈ బ్రహ్మయ్య గారు తప్పించుకుని పారిపోయాడు. అయితే అక్కడ నుంచున్నటువంటి ఈ బసవేశ్వరుని మాత్రం పట్టుకున్నారు కాపలా వాళ్ళు. మహారాజు దగ్గరే తీసుకెళ్లారు. రాజా, కోశాగారంలో దొంగతనం జరిగింది, దానికి కన్నం వేశారు. ఇతడు దొంగ కాదు, కానీ దొంగ మాత్రం పారిపోయాడు. దొంగని ఇతను చూశాడు. ఆ దొంగ వెడుతూ ఉండగా ఇతను ఏ రకంగానూ మాకు చెప్పలేదు, కనీసం అరవను కూడా లేదు, చూస్తూ ఉండిపోయాడు. మరి ఏం జరిగిందో మాకు తెలీదు. ఆ దొంగకి ఇతనికి ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయేమో కూడా మాకు తెలీదు. జరిగినటువంటి విషయాన్ని మీకు విన్నవించాం, ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేసినా సరేను అని చెప్పేసి ఈ బసవేశ్వరుణ్ణి ఆ రాజుగారికి అప్పగించి వాళ్ళు కాస్త తిరిగి వెళ్లిపోయారు కాపలా వాళ్ళు. ఇప్పుడు ఈ రాజుగారు ఆ బసవేశ్వరుణ్ణి అడిగాడు, ఏమయ్యా బసవేశ్వర, ఏం జరిగింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి బసవేశ్వరుడు, మహారాజా, జరిగినటువంటి విషయాన్ని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు అసలు కోశాగారంలో ఏం ధనం పోయిందో ఒకసారి మీరు లెక్క చూడండి, కోశాధికారి కబురు చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ రాతగాళ్లు గుమాస్తాలు ఉన్నారే వాళ్లకు కూడా కబురు చేయండి, అసలు ఎంత ధనం ఉందో ఎంత ధనం పోయిందో విషయం మనకు తెలుస్తుంది, కాబట్టి మీరు ముందు ఆ విషయం చూడండి అన్నాడు. రాజుగారు వెంటనే కోశాధికారికి ఆ గుమాస్తాలకి వాళ్ళందరికీ కూడా కబురు చేశాడు. వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చారు, చూశారు. అద్భుతం, మహాద్భుతం, అత్యద్భుతం. రాజుగారు ఆశ్చర్యపోయాడు. అక్కడ నేలంతా కూడా బంగారమయమైపోయింది. బంగారపు శుద్ధలు అక్కడ పడి ఉన్నాయి. ఏమిటి ఇవి అన్నాడు. ఈ విషయాన్ని నేను తర్వాత వివరిస్తాను మహారాజా, ముందు లోపల ధనం ఎంత పోయిందో చూడండి అన్నాడు. ఇంతలో కోశాధికారి గుమాస్తాలు అందరూ కూడా వచ్చి, మహారాజా, ధనం ఏమీ పోలేదు అని చెప్పేసి వాళ్ళు సమాధానమిచ్చారు. ఇప్పుడు రాజుగారు అడిగాడు, బసవయ్యా, ఏం జరిగింది, ఏమిటి ఈ బంగారం, ఏమిటి ఈ బంగారం శుద్ధలు, ఏమిటి నేలంతా బంగారం ఎందుకైపోయింది అని. అప్పుడు ఈ బసవేశ్వరుడు జరిగిన విషయం అంతా కూడా మహారాజుకు చెప్పి, ఇదంతా ఆ కన్నడ బ్రహ్మయ్య దొంగ యొక్క ప్రభావమేను అన్నాడు. దొంగకు కూడా ఇంత శక్తి ఉంటుంది అని విన్నటువంటి మహారాజు ఆశ్చర్యపోయి, ఆ రోజు నుంచి బ్రహ్మయ్య దొంగతనం చేసేవంటి అవసరం లేకుండా అతని భక్తులకు అతడు చేసేవంటి ఆ అర్చనకు ఏ రకమైనటువంటి అడ్డంకి కూడా రాకుండా అతనికి ధనాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రకంగా బ్రహ్మయ్య శివభక్తులను అర్చించి మరణానంతరము కైలాసం చేరాడు.